Thank you so much, brothers and sisters, for sitting through these long sessions in one spot, sitting the whole time.
Of
course, we are very hot.
చాలా వెండిగా ఉంది కానీ అన్నప్పుడు కూడా ఒకే స్థానంలో ఉండి ఇంతసేపు మీరు దేవుని యొక్క వాక్యం వినడం నాకు చాలా సంతోషం. మీ అందరినీ కూడా హృదయపూర్వక నేను అభినందిస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎండ్యూరెన్స్ ఇన్ ది లార్డ్.
క్రీస్తులో మీ యొక్క సహనాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు చెప్తాను ప్రభు కుమార్ని శ్రీకారు ఎక్కడ వాళ్ళకి రావాలని.
టుడే వి వాంట్ టు టచ్ సమ్ ఛాలెంజింగ్ డీటెయిల్స్ in Matthew chapter 24
మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం టచ్ చేశాం.
Let's not forget what we said at the beginning of our session.
మన సెషన్ మొట్టమొదటిలో మనం చెప్పిన కొన్ని విషయాలు మనం మర్చిపోకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
Whatever we needed to details of prophecy, we cannot possibly expect that everyone is going to agree on every detail.
ప్రవచనాల విషయంకి వస్తే ప్రవచనాల్లో కొంతమంది ఏకీభవిస్తారు, కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించు కొంతమంది.
So if I say something about a detail that you just shake your head and say, oh no, that can't be right.
మరి ఒకవేళ నేను చెప్పినగా మీరు ఏకీభవించకపోతే మీరు మరలా దాని దేవునికి తీసుకెళ్ళచ్చు, సత్యం చేసుకోండి.
That's okay, you share my friend and my brother. And I'm still your friend and your brother.
So no matter what you say, no matter meeku mari vyathyasanga unnaru anukondi nannu mari shatruvula anukunda okka sneheduliga okka sahodariga na chudandi aa ee meeting ayyapothe kuda manam friends gaane undali sarena. Right.
But our great challenge is always to remain open to the Lord, to learn something new and examine it like the Bereans did, to say maybe this is so.
బొరియా అంటే బొరియన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే బెరయ వాళ్ళు పౌలు చెప్పింది విని మళ్ళా వెళ్ళి సరి చూసుకున్నారు దేవుని యొక్క వాక్యం ద్వారా ఏం చెప్పింది కరెక్టా కాదా అని.
నిశ్శబ్దం
ఉండమా అమ్మా సహోదరి అమ్మా పశువు చీరామా ఇటు చూడమ్మా ఒకసారి ఇటు చూడమ్మా నా దొడ్డు చూడు పక్క పక్కన వస్తున్నారు మీరే అట్లా వాకింగ్ చెప్పిన పక్కన వాళ్ళతో మాట్లాడుకోకూడదు మీరు అట్లా క్రమంగా ఉండాలి దేవుని సన్నిధానంలో.
The long talk that Jesus gave to his disciples in Matthew 24
మత్తయి 24లో ఒక పెద్ద ప్రసంగము దేవుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడాడు.
This same talk with a few and the subtracted things is repeated in Mark chapter is it 13, I think, yeah. Now Mark chapter 13 and Luke chapter 21.
19, what is it, Mark?
Mark 13 and Luke 21, same talk.
Luke 21, Mark 13, okay, yes, Prabhu chepinatundi prasangam undi.
But we're going to just mainly stay in Matthew 24,
మత్తయి 24వ అధ్యాయంలో కొన్ని మాటలు వాటి మీదే కొంత మనం సమయం పెడతాం.
You know, earlier today I was talking about some principles of how to correctly interpret the Bible.
బైబిల్ సరిగ్గా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న మాట కొన్ని నేను చెప్పాను మీతోటి.
So when we start with this chapter, I want to mention a particular principle that helps us understand how some of the warnings in this chapter should be applied.
ఈ 24వ అధ్యాయంలో కొన్ని హెచ్చరికలు దేవుడు మనకి ఇచ్చాడు, జాగ్రత్తగా విందాం.
If you go to, for just a minute, go to Mark chapter 13.
మార్కు సువార్త 13వ అధ్యాయం.
And read verses 3 through 5.
3 నుంచి 5 వరకు దయచేసి చదవండి ఎవరైనా.
ఆయన దేవాలయ యజ్ఞా ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంద్రేయ అనువారు. ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరబో కాలం నాకు ఏ గుర్తు కలుగును అని మాతో చెప్పుమని అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతము ఏసు వారితో ఇట్లు చెప్పసాగింది.
అవును
Mark 13, 3 and 4.
Yes, she does it.
She did that?
Yes.
Okay. The reason we read these verses is because in Mark, it tells us exactly who Jesus was talking to at this time.
ఇక్కడ క్లియర్ గా యేసు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది.
What are the principles we use in good Bible interpretation is who was the audience to which the words were spoken.
బైబిల్ సరిగ్గా మనం అర్థం చేసుకోవాలంటే ఆడియన్స్ ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి.
So here the Lord is speaking this wonderful sermon about end time things to Peter, James, John and Andrew.
పేతురు, యాకోబు, యోహాను తోటి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు.
Who are these people?
ఎవరు వీరు చెప్పండి? Disciples of Jesus Christ.
Yeah, not only disciples but what else?
ఇంకెవరు వాళ్ళు? వృత్తి ఏంటి? Fishermen.
What else?
ఇంకే వాళ్ళ కులం ఏంటి? వృత్తి లేక
some of the 12 what? Apostles.
Jews.
Apostles.
వాళ్ళ అపోస్తులు.
These were chosen apostles.
వారు దేవుడు ఎన్నుకున్నటువంటి అపోస్తులు.
The apostles who were, according to the Bible, the foundation of the church truths and the foundation of the church.
కనుక అపోస్తులు అంటే ఎవరు? సంఘానికి పునాదులుగా దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన శిష్యులు.
So if Jesus is speaking this end time sermon to 4 apostles of the church, we must believe that the warnings given in this section are for the church.
నలుగురు శిష్యులతోటి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అంటే సంఘముతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నట్లే.
Especially when the Lord says, you must do this, or you must watch out for that. Since he's speaking to 4 apostles, those warnings must be directed to the church.
కనుక ప్రభు వారు చెప్తున్నారు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇది చూసుకోండి అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ గా ఆయన సంఘముతో మాట్లాడుతున్నట్లే.
Does this make sense?
అర్థమైందా మీకు?
Because I tell you, brothers and sisters, many interpreters have different views on Matthew 24 and 25. And some interpreters says it only applies to unbelieving Jews.
కొంతమంది చెప్తారు నమ్మనటువంటి యూదులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్తా ఉంటారు.
This is a basic mistake in Bible interpretation because the audience was not unbelieving Jews. It was 4 apostles of the church.
ఈ మాటలు ఎవరు చెప్పండి అంటే నమ్మినటువంటి వారికి సంఘానికి దేవుడు చెప్పినటువంటి మాటలు కానీ అవిశ్వాసం చెప్పినటువంటి మాటలు కానీ కాదు.
Okay, we're going to look at one particular portion of Matthew 24 today, but I want to kind of give you an idea of what different sections in these two chapters cover. Okay?
కనుక 13లో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి.
Okay, verses 7 through 31. Matthew 24, 7 through 31 is an overview of the entire end-time tribulation.
7 నుంచి 31వ వచనం వరకు మత్తయి సువార్త 24వ అధ్యాయము ఇవి అంత్యకాల దినములను గురించి చెప్పబడినటువంటి మరి ఓవరాల్ గా చెప్పబడినటువంటి మాటలు మత్తయి సువార్త 24 7 నుంచి 31 వరకు.
With some particular emphasis on what's happening in the land of Israel.
మరి ముఖ్యంగా ఇస్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో దాని విషయం ఇక్కడ ప్రభు మాట్లాడినట్టు మనం గమనిస్తున్నాం.
Now notice at verse 32 comes a change because he starts speaking at verse 32 in parables.
32వ వచనం నుంచి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ.
And so I would say Matthew 24 verse 32 through chapter 25 verse 30 is a particular section, mostly parables, some lessons, some warnings that are all for believers, the church.
ఇక్కడ చెప్పబడిన మాటలు ఉపమాన రీతిగా చెప్పబడిన మాటలు సంఘంతో చెప్తున్న మాటలు, దానికి ముందు చెప్పిన మాటలు, అందరితో చెప్తున్న మాటలు.
The verses that we will focus on today will be verse 37 through 44 in Matthew 24. So we can read those verses.
37 నుంచి 44 వరకు చదవడం దయచేసి. చూడండి మొదటి విషయం అందరు తీసారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము ఎక్కడ నుంచి అక్కడ దాకమ్మా? 37 to 44.
మనుష్య కుమారి రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందరి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినం వరకు వారు తినచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి నిచ్చు నుండి జల ప్రళయాలు వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి అలాగనే మనుష్య కుమారి రాకడ ఉండును. ఆ కాలంలో ఇద్దరు కొలువులో ఉండు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి ఏ జామున దమ్మ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నుకు వెయ్యదీయడని మీరు ఎరుగుతురు. మీరనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకనే మీరును సిద్ధముగా ఉండు.
I should have included verse 36 also, and maybe go ahead and read verse 36 for us.
అయితే ఆ దినమును గురించియు ఆ గడియను గురించియు తండ్రి మాత్రమే ఎరుగుదురు. కానీ ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.
Without getting too complicated, there are two different Greek words used in this chapter for the word coming.
ఇక్కడ గ్రీకు భాషలో రావడానికి రెండు అర్థాలు ఉన్నాయి.
And the word for coming that's used in verse 37 can take on two meanings. It has a history of meaning someone, a dignitary who is coming to a place to visit. And the word could mean arrival, or it could mean his presence there for a period of time.
37వ వచనం చూస్తే గ్రీకు భాషలో దీని అర్థం రెండు విధాలుగా ఉంది. అర్థం చేసుకోండి, మన పట్టణానికి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆయన వచ్చాడు, రాబోతున్నాడు అంటే ఆయన యొక్క అరైవల్ అని చెప్పవచ్చు, ఆయన ప్రెసెన్స్ అని చెప్పవచ్చు. అంటే ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు, వస్తున్నాడు, వచ్చాడు. వచ్చాడని మీనింగ్ వస్తుంది, ఉన్నాడు అని మీనింగ్ వస్తుంది.
ఓకే, if you notice when we were reading these verses, it was talking about the times of Noah, right? It said the coming or the arrival or maybe even the presence of the Lord when he comes back will have a condition or have a manner or a pattern similar to what happened in Noah's day.
Noah's day now though, jariyanatluga unnadani ikkada devudiki maatlu undi edante coming అరైవల్ ప్రజెన్స్ అంటే రావటం. ఇవి కూడా తెలుగులో సరైనటువంటి ట్రాన్స్లేషన్, మాటకు ఉన్నదన్నట్టుగా నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పలేను, కానీ చాలా మంది ఇంగ్లీష్ వచ్చు కాబట్టి దీని అర్థం ఏంటంటే కమింగ్ అరైవల్ ప్రజెన్స్ అన్నట్టుగా ఉంది.
సో ఇట్స్ టాకింగ్ అబౌట్ హౌ ద ఫోర్త్ ఫ్లడ్ కేమ్ ఇన్ నోవస్ టైం, ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ నార్మల్ వే.
నోవహు దినముల్లో ఆ ప్రళయం వచ్చినప్పుడు సంగతులన్నీ మామూలుగానే ఉన్నాయి. పొద్దున పొద్దు ఊగుతుంది, రాత్రి ఊగుతుంది, అంటే కానీ దానికి ఏమి ఎటువంటి వార్నింగ్స్ ఏమి లేవు.
People were carrying on their normal activities.
ఉదయం పనికి వెళ్ళే పనికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళే స్కూల్కి వెళ్తున్నారు, మామూలుగా జరిగిపోతుంది. కానీ నవోదనాలు ఎటువంటి హెచ్చరికలు వార్నింగ్లు లేవు.
But then, after Noah entered the ark, that was the second point. Then Noah entered the ark, and they didn't know why he entered the ark. Then the next thing that happened is the flood came and took all the people away in judgment under the flood.
రెండో విషయం మనం గమనిస్తే నోవహు పడవలోకి వెళ్ళాడు. ఆయన ఎందుకు పడవలోకి వెళ్ళాడో, ఆ యొక్క నోవలోకి ఎందుకు వెళ్ళాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని సంఘటనలు జరగడం మనుషులందరూ చూశారు.
Now it is also interesting if you go back to Genesis to read the account of Noah and the flood. I believe, and I could be wrong, but I believe that it seems to me, if reading carefully, there was a little period of time, 7 days, between the time Noah entered the ark and the rains and flood started.
Is it in the Bible? It's just in the King.
No, there were some verses there that gives that indication.
మరి
ఆయన
అర్థం చేసుకున్న దాన్ని బట్టి, అంటే బైబిల్ మనకు తెలియదు కానీ, నోవా పడవలోకి వెళ్ళిన రోజు మొదలుకొని ఈ ప్రళయం పూర్తిగా భూమి మీదకి వచ్చేసరికి 7 రోజులు పట్టింది అనేది ఒక ఉన్నది, ఒక సిద్ధాంతం ఉన్నది అని ఆయన
చెప్తున్నారు. Phases mentioned in this description of the days of Noah. The first phase is everybody's going about their normal routine. The second phase is Noah enters the ark. And the third phase is the flood comes in judgment.
చూడండి, మూడు ఫేజులుగా చెప్పుకోవచ్చు దీన్ని. ఒకటే, నేను ఖచ్చితంగా 7 రోజులు పట్టిందో లేదో అది ప్రాముఖ్యం కాదు, కానీ ఒక మాట మాత్రం జాగ్రత్త చెప్పండి. మూడు భాగాలు యోజిస్తే ఒకటేంటంటే, అందరూ మామూలుగానే ఉన్నారు, వాళ్ళ యొక్క దినచర్య మామూలుగానే ఉన్నారు. పెద్ద ఏం మార్పు లేవు, ఎండ పెరగడం, వర్షం రావడం ఇట్లా ఏం లేదు, మామూలుగానే ఉంది. పెద్ద పట్టించుకోవాలా, అదొక ఫేజ్. రెండో ఫేజ్ ఏంటంటే నోవా పడవలోకి వెళ్తుంది. మూడో ఫేజ్ ఏంటంటే వెంటనే ఆ యొక్క డిస్ట్రక్షన్, ఆ యొక్క ప్రళయం భూమి మీదకి రావడం. మూడు ఫేజ్గా చెప్పుకోవచ్చు దీన్ని మనం.
So right after describing Noah's day in three phases, the Lord says at the end of verse 39, so will the coming of the Son of Man be.
కనుక జల ప్రళయం వచ్చినట్లుగా మనుష్య కుమారుని యొక్క దినము కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది.
Can you see the world in Noah's day that everyone is doing their normal job? They didn't know it was building this ark. That seemed a little peculiar to them. But then one day he went into the ark.
Noah, ఎందుకు కడుతున్నాడు ఆ పడవని, ఆ ఓడను ఎందుకు కడుతున్నాడు? అక్కడికి మనుషులకు కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది పట్టించుకోలేదు. మా ఆవు ఏడు పని వాళ్ళు చేసుకుంటారని పోతున్నారు. అయితే నోవా పడవలోకి వెళ్ళింది ఎంతమంది తెలుసో తెలియదు, కానీ పడవలోకి వెళ్ళిన తర్వాత ప్రాణయం వచ్చింది.
This was a big surprise to them. I'm sure they were also surprised that Noah took all these animals with him.
నోవా ఒక్కడి మాత్రమే కాదు, నోవాతో పాటుగా ఎవరు లేరు, ఇంకా జంతువులు కూడా పడవలోకి వెళ్ళి.
And they wondered, what could this mean?
వాళ్ళు చూశారు, ఏంటి నోవా ఎందుకు ఇంత జంతువులు తీసుకెళ్తున్నాడు.
And then suddenly the flood came.
తర్వాత ప్రళయం వచ్చింది.
So will the Son of Man, his coming be like this.
మనిషి కుమారుడు యొక్క రాకడ కూడా అదే విధంగా ఉంటుంది.
Okay, you remember that we shared the first night, or the first morning, I guess. Remember that we shared, when the Lord comes, he comes suddenly.
మొదట నేను చెప్పాను కదా, త్వరగా రాకు అని. అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అకస్మాత్తుగా జరుగుతున్న సంగతులన్నీ కూడా టకటకటగా జరిగిపోతాయి చివరి దినాల్లో.
There's no warning.
దానికి పెద్దగా వారిని సమయం పడవు.
Suddenly he's here and the end time events will start taking place.
సౌ మధ్యాకాశంలో రావటము, అంత్యకాలంలో ఉన్నటువంటి సంఘటన కూడా టకటకట జరిగిపోతా ఉంది.
Okay.
సరే.
Now, notice verses 40 and 41.
40, 41 వచనం.
Verse 40 says, then, that means at this time, like in Noah's day, then there will be two men in the field. One will be taken and one will be left. Two women will be grinding in the mill. One will be taken and one will be left.
కనుక 40వ వచనంలో ఆ కాలంలో ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఎదురు స్త్రీలు తిరిగి చూస్తుందరు, ఒకటి తీసుకొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును.
Here's a division in humanity.
మానవులలో కూడా ఇక్కడ డివిజన్ కనపడుతుంది మనకి.
Okay. The next word the Lord says is directed as a warning and a caution to the apostles. Because it says, therefore be on the alert, for you do not know which day your Lord is coming.
ఇక్కడ మనం చూస్తున్నాం 42వ వచనం. కనుక పై పంపించేసాయి 21 అక్కడ. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండి.
Then he gave a little illustration about how important it is to be prepared.
కనుక చాలా ప్రాముఖ్యం ఏ విధంగా సిద్ధంగా ఉండాలో ప్రభు రాకడ కొరకు.
He said if the head of the house had known what time a thief was coming, he would have been on the alert and ready and not allowed the house to be broken into.
ఏ జాము దొంగ వచ్చినో ఇంటి యజమానుడికి తెలిసి ఉండనేడరా, అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని ఎదుగుదురు.
He said if the person was alert, they would not suffer a loss.
కనుక ఒకవేళ ఇంటి యజమానిగా తెలిసి ఉంటే ఆ యొక్క లాస్ లేకపోతే ఆట జరిగిందని కూర్చోమా కూర్చో ఒక్కరే.
No one wants to have their goods stolen from their house, right?
దొంగ వస్తారని తెలిస్తే బంగారం తీసుకుని బయట పెడతారా? ఆలోచిస్తూ ఉంటారు సార్ మనిషి లోపమాని.
To have the thief take your goods is to suffer a loss.
దొంగ బంగారం తీసుకెళ్ళేమైంది ఏడుపు.
Then he says again in verse 44, he repeats, for this reason you must also be ready.
44వ వచనంలో మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
For the Son of Man is coming in an hour that you do not think he will.
కనుక మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును.
Okay. Here is a warning based on the story of Noah that's given to these four apostles. And they're warned to be on the alert, to be ready for the coming of the Lord. Because the coming of the Lord will be like the days of Noah.
కనుక ఈ నలుగురు అపోస్తలులకు దేవుడు అంత్యకాల దినములలో జరిగేటువంటి సంగతులు తెలియపరిచి ఏ విధంగా సంఘం సిద్ధంగా ఉండాలో ప్రభు చెబుతున్నాడు.
The key thing that is really takes the real understanding is what does it mean, one taking and one left, because that seems to be connected to the matter of the Lord's coming, the matter of laws, and the matter of need for caution and readiness.
కనుక ఆగమన ఒకరు విడిచిపెట్టబడును ఒకరు ఎత్తుకొనిపోబడును ఈ విషయాలు ప్రభు చెప్పాడు.
He is warning the church. Jesus is warning the church. If you're not on the alert, if you're not ready, when I suddenly come, you will suffer a loss. You individually will suffer a loss.
కనుక సంఘం దేవుడు చెప్తున్నాడు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా రాకపోతే చాలా నష్టపోతారు.
To me, the obvious interpretation is, in Noah's day, Noah was removed from the scene of judgment. He was taken out of the scene of judgment. But the people were left there at the scene of judgment.
కనుక తీర్పు జరిగేటువంటి రోజున నోవా ఆ తీర్పులోనికి రాకుండా దేవుడు నోవాను తప్పించేశాడు. అయితే ఎవరైతే తీర్పు వచ్చిందంటే మాట నిలని వాళ్ళనే తీర్పు వచ్చింది, వారు నశించిపోయారు.
Now I said all that, I'm going to introduce to you a new idea, a new thought perhaps to you, about the whole matter of rapture.
ఇప్పుడు సంఘం ఎత్తబడే విధానం గురించి మనం విందాం. ఎందుకు చెప్తున్నారంటే ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్ లో. ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడుట.
అకార్డింగ్ టు ద మెనీ పీపుల్ హూ రైట్ ప్రొఫెసి బుక్స్ అండ్ స్టడీస్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దేర్ ఆర్ యాక్చువల్లీ 5 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ హౌ ద ర్యాప్చర్ హ్యాపెన్స్.
సంఘము ఎత్తబడుట అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే 5 రకాల విధానాలు ప్రపంచం అంతా కూడా 5 సిద్ధాంతాలను నమ్ముతున్నాయి సంఘం ఎత్తబడే కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే.
సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ ఆఫ్ దీస్ ideas about the rapture that's held by some people that you may not have heard before.
ఒకవేళ మీరు నేనటువంటి సంఘటన కొన్ని మాట్లాడతాను ఎత్తబడుట గురించి.
First of all, let me say, why are believers so interested in the timing of a rapture event?
విశ్వాసులు సంఘం ఎత్తబడుట అనే దాని గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆ సమయం ఎప్పుడు జరిగింది అనే దాని గురించి కూడా ఆసక్తిగా ఉన్నారు.
I will tell you the reason why.
ఎందుకు ఆసక్తిగా ఉన్నారో మీకు చెప్తాను.
You already know.
మోషన్ తెలిసాము అప్పటికే.
Believers want to know if they can escape the time of tremendous trouble at the end of the age called the Great Tribulation.
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ 7 సంవత్సరాలు మహాశ్రమలు శ్రమలు మహాశ్రమలు శ్రమించుకోవడానికి సంఘము సిద్ధంగా ఉంటారు కదా అని ఇప్పుడు జరుగుతుంది అని అని ఆసక్తిగా ఉన్నారు కొందరు.
They want to know if they're going to be raptured out of the scene of judgment at the end of the age, or if they will have to stay on the earth and endure it when the Antichrist is here.
Antichristu pratyakshamagu aa dinalalo sangham ettabadte shramalonu tappichukuntamu ettabade sangamlo gaani okavela manushu leru ankonde aa unna vallaki shramalu kada.
Now if the Lord is telling them to watch and be ready so as not to suffer a loss, that seems to be a strong indication that whether or not one is taken away in rapture or left on the earth depends on their readiness.
Kanaka prabhu cheptunnadu aa vidavabadinattu vaarilo unnukunna chusukondi endukante unnadam manchidi kaadu ikkada భరించలేరు శ్రమలు భయంకరమైన దినాల్లో మనుషులు
ఉంటారు. We have another rule by the interpretation. It seems to be coming up along these rules that kind of reinforce our Bible teacher's here. When you have a very difficult topic in the Bible, it's best to get the greatest place, the greatest amount of weight on interpretation on the clearest passages instead of the passages that are not so clear.
బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో ఒక రూల్ చెప్తాను నేను. అర్థం కాని విషయం మీద ఎక్కువ సమయం పెట్టడం కంటే కూడా అర్థం అయ్యే విషయాలను ఎక్కువ సమయం పెట్టడంలో ఎక్కువ విషయాలు మనం తెలుసుకుంటాం.
I believe that there are only 2 passages in the New Testament which basically address the matter of an escape from tribulation through the rapture.
బైబిల్లో కొత్త నిబంధనలో 2 ప్యాసేజ్లు ఉన్నాయి, 2 వచనాలు ఉన్నాయి. అవేంటంటే ఈ యొక్క శ్రమ నుంచి తప్పించబడటం ఏ విధంగా.
సో ఇఫ్ దీస్ 2 పర్టిక్యులర్ ప్యాసేజెస్ ఆర్ ఎస్పెషల్లీ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎస్కేప్ దెన్ వి మస్ట్ పే వెరీ క్లోజ్ అటెన్షన్ టు దెం. యామ్ ఐ రైట్?
అవునా? ఏంటంటే చూడండి, దేవుడు 2 విషయాలు చెప్పాడు. సంఘము లేదా విశ్వాసులు ఏ విధంగా ఈ శ్రమ నుంచి తప్పించుకోవాలో, ఆ శ్రమల కాలంలో ఉండకుండా చూసుకోండి అని ప్రభు చెప్పాడంటే తప్పనిసరిగా మనము ఆ మాటలకు శ్రద్ధ వహించాలి.
21వ అధ్యాయం
లూక.
కాబట్టి
Okay, we're going to read Luke 21 verses 34 and 36.
34 through 36. మనిషి కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి గల వారు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను.
చాలు.
ఓకే, వర్స్ 34 సేస్ వి మస్ట్ అవాయిడ్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ హార్ట్ or that day, the day of judgment, the day of tribulation that he had just described, would come on us like a trap. Well, if something comes on you like a trap, that means you're caught, and you're stuck there in that day.
కనుక అకస్మాత్తుగా మీ మీదకి వచ్చుట అంటే అర్థం ఏంటంటే తెలియని రీతిగా రావడం అన్నమాట. ఆయన ముందు స్థానం ఉన్నారండి, ముందు
సీట్లో
కనుక భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దినం వచ్చినట్టుగా ఉన్నది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాకింగ్లో ఉన్నది కూర్చోవచ్చు.
And in verse 36, he again gives them some help on how they can escape all these terrible things that are coming.
ఏ విధంగా మరి తప్పించుకోవాలో ఇక్కడ తెలియజేస్తాం దేవుని యొక్క వాక్యము.
If you will notice verses 34 and 36, the Lord Jesus is giving some instruction and some warning and some help to believers that if they do certain things, they can be ready to escape the time of great difficulty, the great tribulation era that's coming at the end of this age. But notice they must comply with these conditions. There are conditions in order to be ready.
కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ కండిషన్స్, ఆ కండిషన్స్ ఫాలో అయితేనే మనము ఈ యొక్క శ్రమల నుంచి తప్పించుకోవడానికి అవకాశం కలుగుతుంది. వాటిని పాటించాలి.
In verse 34, he starts by saying, you must take heed, you must pay attention to yourself.
కనుక జాగ్రత్తగా ఉండు అని వాక్యం చెల్లిస్తున్నది.
This means you're taking a very good look at your spiritual condition.
కనుక నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకో ఒకసారి. నీ యొక్క జీవితము ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి.
He says, take heed to yourself so that your hearts are not weighted down with drunkenness and the worries of life, because if they are, that day will come on you like a trap.
మనిషి కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గలవారు అన్నట్లు అంటారు. ఏంటంటే మనుషులు చాలా సార్లు చింతలో ఉంటారు, చింత వదిలేకపోతూ ఉంటారు విషయానికి. ప్రభు మీద విశ్వాసం పెట్టుకున్న వారు చింతలాగూడదు.
Now let me explain verse 34, because he's not really talking about literal drunkenness. He's using that as an illustration.
ఉపయోగించిన మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఆయన విచారణ వలనను మందంగా ఉన్నందున, మందంగా అంటే కేవలం మీ వల్ల కాదు.
The drunkenness here really illustrates someone that's overindulgent in something. Something that the pleasure and things that the world offers. We live in the world, and we must use the world, but we must guard against being overindulgent so that we become drunk and are totally insensitive to what the Lord is doing.
మనం లోకంలో జీవిస్తున్నాం, లోకంలో జీవించవలసిందే. మనం పరలోకంలో ఉంటున్నాం, భూమిలో ఉంటున్నాం. అయితే ఈ లోకం అనే మాయలో మాత్రం పడిపోయి ఈ లోకం మాయే మనం మత్తులో పెట్టేసి ఆత్మీయ సంగతి విషయంలో మందంగా ఉంటా అని ఏందో అన్నట్టుగా మందంగా ఉండకూడదు. ఆత్మీయ విషయాల్లో అట్లా కాకుండా మీ యొక్క ఆత్మీయ స్థితి సరిచూసుకోండి అని చెప్పేసి అర్థం విషయంగా ఉంది. యొక్క మాట ముఖ్యంగా వచ్చిన
The Lord's call to be a disciple is always a call to self-denial, which means we deny the self some indulgence, some overindulgence in things of this world that the Lord is not pleased with in our life.
ఒకసారి మీ దేవుని యొక్క శిష్యుడిగా శిష్యురాలుగా పిలువబడితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకున్నట్లే. డినై చేసుకోవడం అంటే ఉపేక్షించుకోవడమే. ఇంకంటే కానీ కొంతకాలం డిసైపుల్ గా శిష్యులు కావాలి, కొంతకాలం ఈ లోకం మాయలు పడిపోకూడదు.
ఇట్స్ నాట్ దేర్స్ నో రూల్ బుక్ ఫర్ వాట్ థింగ్స్ ఆర్ టూ మచ్ ఫర్ ఎ బిలీవర్ టు పార్టిసిపేట్ ఇన్. I mean, there are some things that are obvious, certain sins and so forth. But as far as the matter in this world, God doesn't have a rule that you can never watch TV, or you only can watch 1 hour of TV a week, or you can never keep more than 95% of your money, you must give so much. We're talking about the work of the Holy Spirit, where we're open to the Lord, and letting Him put to death where we are too much going after the things in this world.
కనుక ఒక రూల్ బుక్ ఆకాశంలో కొన్ని రూల్స్ ఉంటాయి. అయితే ఆత్మీయ జీవితంలో ప్రభు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీరు టీవీ ఉందనుకోండి, ఆ టీవీలో మీరు ఒక అరగంట చూడొచ్చు రోజుకి, లేకపోతే ఫలాన్ని మీరు చూడాలా, లేకపోతే నీకు వచ్చే డబ్బుల్లో ఎంత టీవీకి పెడుతున్నాం, ఇంత ప్రతీది కూడా బయట మనకి ఏమీ లేదు. ఆత్మ ప్రేమ కొన్ని ఏది అవసరమో అది ఉంచుకోవాలి, ఏది అవసరం కాదో అది తీసివేయాలి. హల్లెలూయా.
They're the lust of this, they're the lust of this world, which is the lust of the flesh, the lust of the eyes, and the pride of life.
శరీరాశ, నేత్రాశ, జీవుడము, వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
When our heart begins to get too much into these things, the Holy Spirit will try to touch us and say, don't go there, don't be spending that time there, don't be buying that, don't be watching that.
శరీరాశ మనుషులకి చూసినట్లో కావాలనుకుంటా ఉంటారు, అది సహజంగా మానవంలో ఉన్న గుణమే, అది ఉండగానే పెద్ద పొరపాటు చేస్తారు అనుకోవాలి. అయితే విశ్వాసమైన వారికి దేవుడిచ్చేటువంటి వారం ఏదంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు చెప్తా ఉంటాడు, అది అవసరం లేదు, అక్కడ పోవద్దు, అది కొనొద్దు, అప్పులు పడవద్దు. ఇది చెప్తున్నప్పుడు ఆత్మ చెబుతున్న మాట మనం వినాలి.
The only way to be sensitive to what the Holy Spirit is allowing in your life is to be totally concentrated to the Lord, spending time in fellowship with Him, time in the Word, desiring His will. And if we do this, the Holy Spirit will point out things that we need to let go of. And He will also tell us what things we can keep.
కనుక మనకి ఎక్కడ చెప్పి మనకి ఏది కావాలి, ఏది అవసరం, ఇల్లు కావాలా వద్దా, కారు కావాలా వద్దా, మోటార్ సైకిల్ కావాలా వద్దా, టీవీ కావాలా వద్దా, ఇటువంటి విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే దేవుడు వివేచన శక్తి ఒకటి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ చెప్తున్నప్పుడు మనం వినాలి. పరిశుద్ధాత్మ చెప్తే నీకర్థమైంది, సహవాసంలో ఉండాలి దేవుడు, విశ్వాసం సహవాసంలో ఉండాలి, దేవుడు సహవాసంలో ఉండాలి. ప్రార్థన చెప్తా ఉన్నప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు ప్రభు మాట్లాడే మాట, ఆత్మ మాట్లాడే మాట నీకు అర్థం అవుతుంది. హల్లెలూయా.
You know, sometimes I have a computer at home, and I get on it, and I get on the internet, and I'm checking the news, because I'm interested in the news, checking different things about the news, and sometimes I just sense the Lord tells me, that's enough, don't spend any more time doing that. And right at that point, I have a choice to say, amen, Lord, and shut it down, or to just ignore the Lord and go ahead.
చూడండి, కొన్నిసార్లు ఉదాహరణకు కంప్యూటర్ ఉన్నాయని, కంప్యూటర్ అమెరికా చాలా ఉంటుంది, కంప్యూటర్ లో న్యూస్ చూస్తూ ఉంటారు, ఎన్నో రకాల టీవీ ఛానల్ ఆ కంప్యూటర్ లో ఉంటాయి, న్యూస్ చూస్తున్నాను, న్యూస్ చూస్తుంటే చాలా ఇష్టం, వార్తలు ఎంతో ఇష్టం, వింటా ఉంటాను, ఇంకొచ్చి వింటా ఉంటాను. అదే సమయంలో ఇంకా తరగతి తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత దేవుని ఆత్మలతో మాట్లాడటం నీకు చాలు, చూసింది చాలు, విన్నది చాలు, ఇంకా ఆపేస్తే అన్నప్పుడు నాకు ఒక చాయిస్ ఉంది. అక్కడ కంప్యూటర్ కట్ చేయొచ్చు, నేను ఆఫీస్ చేయొచ్చు, లేదా ఇంకొంచేపు వస్తాను బాబా, ఇంకొంచేపు వస్తాను బాబా అని చెప్పేసి నేను అట్లానే కంప్యూటర్ చూస్తా ఉండొచ్చు.
సో ద లార్డ్ ఇస్ టెల్లింగ్ us in verse 34 that we need to take heed to our spiritual condition about this matter of overindulgence and also the worries of life.
కనుక ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటంటే, మందముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క ఐహిక విచారాలు వీటిలో ఈ మత్తులో పడిపోతామో, ఎక్కువ సమయం గడుపుతా ఉంటే ఆ మత్తులో మనం కూడా చిన్న విశ్వాసంలో కూడా ఈ లోకంలో చనిపోతా ఉంటారు. కనుక అక్కడే జాగ్రత్తగా ఉండాలా, ఐహిక విచారాలు వీటిని మనం
విడిచిపెట్టాలి. The Lord has no room to get in us and work in us effectively.
కనుక చెంత ఉంటాడు మనుషులకి ఉదయం లేస్తే ఎంతో మంది చెంత పడతా ఉంటారు. వీసులు ఎక్కడ కట్టుకోవాలా, కరెంటు ఎక్కడ కట్టుకోవాలా, ఇక ఏదో మనిషి చెంత పడిపోతా ఉంటాడు.
I know this is a very difficult challenge here in your country, in your situation.
Pilara, ee sangathana telusu chaalamandi pedrakulo unta sanga kaaparu kanta chinta padukunna ekka undamattaraya ani meer adagochu nenu ardham chestunta mee paristhiti.
Because it's such a hardship to be worried about the next meal or worry about where the money is coming from. But of course the Lord wants us to trust in him for that, right?
కనుక చింత పడటానికి చాలా అవకాశాలు మీకు ఉన్నాయి. చింత పడటానికి అవును, సాయంత్రం భోజనం ఏమిటిగా, రేపు బిల్లు ఎట్టు కట్టుకోవాలా, నిజమే నేను అర్థం చేసుకోగలను. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నమ్ము, ఆయన మీద ఆధారపడు. ఇది ఆత్మ చెప్తున్న మాట సంగములతోటి.
Sometimes the mother's heart gets so full of worries about their children and about their family. Fellowship with the Lord.
కనుక మనం ఏం చేస్తా ఉంటామంటే దేవునితోటి సహవాసాన్ని కట్ చేసే విధంగా మనం ఏంటది మన యొక్క వరీస్, మన చింత పిల్లలకు తీసేటట్టుగా చాలా అది ఎక్కడ చేయాలా, ఇది ఎక్కడ చేయాలి, సహవాసాన్ని తీసేసే విధంగా ఉంటుంది దేవునితోటి.
సో మిక్సెన్స్ ఆఫ్ హార్ట్ ఇస్ గెటింగ్ ఆక్యుపైడ్ ఇన్ దిస్ వే, వి నీడ్ టు టేక్ స్టెప్స్ అండ్ దోస్ స్టెప్స్ ఆర్ వి నీడ్ టు టర్న్ అవర్ వరీస్ ఓవర్ టు ది లార్డ్, వి నీడ్ టు కట్ అవుట్ ది థింగ్స్ హి ఇస్ టెల్లింగ్ టు కట్ అవుట్ and increase our time of fellowship with the Lord and following him.
నిర్వేదరా ఒక మంచి పిలుపు చెప్తాను, ఒక మంచి ఒక సలహా మీకు ఇస్తాను. ఎటువంటి చింతల్లో మనం విధంగా ఉన్నట్లయితే సహవాసాన్ని దూరం చేసుకోబాకండి. అటువంటి సమయంలో వెళ్ళండి, ఊళ్ళోకి వెళ్తారో రూమ్ లోకి వెళ్తారో చాపేసుకుంటారో, దేవునితో సహవాసంలో రండి, కనెక్షన్ లో రండి, కనిపెట్టండి దేవుని దగ్గర.
As we do this, here's an important thing. As we do this, we are maturing in Christ and we're being prepared to be ready when the Lord suddenly comes.
Kanaka aa sahavasamlo Kristu sahavasamlo manam unnadam dwara manam em chestunnam ante aayana ekkuva artham chestunnam. Oka vela atuvanti aatmeeyanga edugutu unnamu aayana akasmathaga vachinappudu kuda nu siddhanga untunnavu kada. Hallelujah.
Verse 36 is another help from the Lord. He says in all times we have to be on the alert, praying, so that your emergence has said strength to escape, but it really means to prevail to escape or to have victory to escape. That's actually what the word means. We have to be praying in order to have some spiritual victory in our lives in order to escape.
ఇక్కడ 26 లూకాసు వార్తలో కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారు ఉన్నట్లు. అంటే శక్తి పొంది ఏమంటే మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు విజయం పొందిన వారే, అంటే ఈ శ్రమను ఎదుర్కొని విజయం పొందిన వారే.
సో వీ షుడ్ బి ట్రైయింగ్ ఆల్ టైమ్స్ దట్ వీ కెన్ గెట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లార్డ్ to overcome anything in our life, whether it's sin, whether it's the world, whether it's an attack from the devil. We can be strengthened to overcome because we're dependent in the Lord hour by hour in prayer.
Prarthana cheyadam matram manchukovadu, prarthana anedi rodustha cheyochu, maatladatha cheyochu, pani chestha cheyochu. Prarthana anedi mana connection anamata, mana connection matram manam kolipokoddu. Hallelujah.
If we do this, we will escape. We will escape the terrible troubles of the end time. We will be the one that's taken in rapture. Brothers and sisters, just for your, if you want to put a title on this kind of rapture, this is selective rapture. The Lord selects certain believers to escape because they're ready, but the other believers will have to stay here during the tribulation time.
So this is one of five that you were saying. This is one of five that you said five types of.
Yeah.
So this is one of five.
Yeah.
మరి మనంగా మాట్లాడుకున్నాం కదా రాప్చర్ గురించి, సంఘం ఎత్తు వెళ్ళిపోవటం గురించి, ఐదు సిద్ధాంతాలు అనుకున్నాం. వాటిలో ఒకటి చెబుతున్నాడు, ప్రభు వచ్చినప్పుడు విశ్వాసులను, ఎవడైతే నమ్మకంగా ఉన్న విశ్వాసులు మాత్రమే ఈ యొక్క శ్రమం నుంచి తప్పించుకుపోతారు అనేటువంటి, అంటే ఈయన నమ్ముతున్నాడని కాదు, ఈ ఎత్తుకుని పోకుండా సంఘం ఎక్కడ పడుతుంది ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి, దాంట్లో ఒకదాని గురించి మనకు మాట్లాడుకుంటున్నాం, అది నమ్ముతున్నాడు కాదు.
So if we honestly look at what the Lord is saying in Luke 21, here's what he's saying. Escape is possible for the believer, but escape from the troubles of the end time is conditional. Conditioned on them taking care of their spiritual condition to be ready for the Lord.
కనుక క్రీస్తు యొక్క ఆఖరుకు మన సిద్ధంగా ఉందా, మనకిచ్చినటువంటి బాధ్యతలు మనం నెరవేర్చాలా, కనుక ఆయన కొరకు మెలకుగా ఉండి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా.
ఓకే, లెట్స్ గో టు రెవెలేషన్ 3:10.
ప్రకటన 3:10.
This is the second clear passage about possible escape from the era of great tribulation at the end of the age.
Mudava adhyayamo 10va vachanamlo rendava raakadam gurinchi cheppabadinatundi maata. Neevu naa oorpu vishayamaina vakyamunu gaipontivi ganuka భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ప్రకటన 3:10.
ఓకే, దిస్ వర్స్ 10 వాస్ రిటన్ టు ద చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా.
ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాయబడినవి.
అండ్ ద వర్స్ 10 టెల్స్ us because Philadelphia has kept God's Christ's word of and perseverance to persevere with him, that they would also be kept from the hour of trial or testing that will come upon the whole earth.
Philadelphia lo unna sanghaniki devudu cheptunna maata, neevu naa oorpu vishayamaina vakyamunu gaipontivi ganuka. దేవుడు అన్నాడు రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదును.
In other words, Philadelphia was a tested and faithful and approved church in victory.
గనుక దీని అర్థం ఏంటంటే ఫిలడెల్ఫియా సంఘము గెలిచిన సంఘములో ఒక సంఘముగా ఉన్నది.
If you read about the church in Philadelphia, they kept the Lord's word and they did not deny his name.
వారేం చేశారంటే యేసు నామాన్ని పెట్టుకున్నారు, ఈయన మాకెవరో తెలియదు యేసు ప్రభు అంటే అన్నట్లుగా వాళ్ళ జీవితాలు లేవు, యేసును కలిగిన వారుగా ఉన్నారు.
And the word Philadelphia means brotherly love.
Philadelphia అనే మాటకు సహోదర ప్రేమ అని అర్థం అన్నమాట.
They were faithful in the matter of loving all the brothers in Christ.
సంఘములో ఉన్న సహోదరులను ప్రేమించే వారుగా వీళ్ళు ఉన్నారు కనుకనే ఫిలడెల్ఫియా సంఘం అన్నారు.
So Philadelphia was an overcoming church.
కనుక జయించు సంఘముగా ఉంది ఫిలడెల్ఫియా సంఘము.
ఇట్స్ ఎ గ్రేట్ మిస్టేక్ టు సే దట్ దిస్ వర్స్ ఇస్ రిటన్ ఫర్ ద హోల్ చర్చ్, ఆల్ బిలీవర్స్.
ఇది విశ్వాసులందరికీ చెప్పబడిన మాట కాదు, ఫిలడెల్ఫియా సంఘానికి మాత్రమే జయించే సంఘముగా ఉన్న సంఘానికి చెప్పిన మాట.
నాట్ ఆల్ బిలీవర్స్ ఇన్ ఆల్ చర్చెస్ ఆర్ ఓవర్కమింగ్, ఆర్ దే?
మరి ఇక్కడ చూసినట్టయితే ప్రతి సంఘము కూడా జయించే సంఘముగా ఉన్నదో లేదో మనకు తెలియదు.
There are 6 other churches in chapters 2 and 3 of Revelation besides Philadelphia.
ప్రకటన 2:3 అధ్యాయంలో ఫిలడెల్ఫియా సంఘంతో పాటుగా ఇంకా 6 సంఘాలు ఉన్నాయి.
These 6 churches also represent typical possible congregations of believers.
ఈ 6 సంఘాలలో కూడా విశ్వాసులు ఉన్నారు.
5 of them had many failures and things which the Lord said they needed to repent from, so they were not overcome.
Ganaka Yesu Prabhuve swayana ee aaru sanghalato cheptunnadu vallona balahinatalu gurinchi vallona tappulu gurinchi vaarini aayana oppukomannadu vaati vichipettamannadu rakshana pondamannadu.
Only the church in Smyrna had no criticism from the Lord.
స్మరణలో ఉన్న సంఘము మాత్రమే దేవుడు ఆ సంఘం గురించి ఎటువంటి క్రిటిసిజం చేయలేదు.
But listen, there's one big difference between Smyrna and Philadelphia.
స్మరణలో ఉన్న సంఘానికి ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘానికి ఒక వ్యత్యాసం ఉంది ఇక్కడ.
Smyrna had not yet been tested. to see if they would be faithful.
స్మరణ సంఘము మీద ఇంకా శోధన రాలేదు, పరీక్ష జరగలేదు వాళ్ళకి.
Philadelphia had already been tested and approved, and the Lord said, "You already have a crown. Let no one take the crown."
Philadelphia సంఘానికి పరీక్ష వచ్చేసింది, పరీక్షలో ఈ సంఘము గెలిచిన కనుక నీకు కిరీటము ఉన్నదని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా.
So the promise of escape from the tribulation to Philadelphia is a promise to only part of the church.
కనుక ఈ సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే పరీక్షలు నెట్టిన సంఘముగా ఫిలడెల్ఫియా సంఘం ఉన్నది.
That part of the church which has been faithful and ready and approved and ready for the Lord to take out of this world before he judges the world.
కనుక యేసు ఈ యొక్క లోకాన్ని తీర్పు తీర్చే దినములలో సంఘాన్ని దేవుడు ఎత్తుకోబోతున్నాడు.
So both of these passages, Luke 21 and 3 and Revelation 3,
లూకా 21వ అధ్యాయం ప్రకటన 3వ అధ్యాయము,
షో దట్ ఎస్కేప్ ఇస్ పాసిబుల్ బట్ డెఫినెట్లీ కండిషనల్.
చూడండి, ఎత్తుకోపోవటం అంటే ఈ యొక్క శ్రమలో నుంచి తప్పించడం అనేది ఖచ్చితంగా జరిగే మాట వాస్తవమైనప్పుడు కూడా కండిషనల్ గా ఉంది. అది పరీక్షలో విశ్వాసులు నెగ్గాలి.
ఓకే, నౌ మై టైం ఇస్ అప్. ఐ హావ్ అనదర్ point to share about this that I can't share on for now. I will share the next message, which will give you additional scriptural information to confirm this matter of selective rapture.
Selective rapture ante ee adu siddhantala siddhantam ante selective rapture ante ennukunabadina vaaru matrame teesukobadtaru paralokanga ishramam nunchi tappinchabadtaru ani cheppe daniki nanu inga vachanu anukuntunne. ఆవిడ గురించి నేను రెండవ నెక్స్ట్ మెసేజ్ నేను మాట్లాడతాను. దేవుడి వాక్కు రాజ్యాన్ని ఇంటిలో దీవించి ఆశీర్వదించగా అందరూ సహాయం చేద్దాం. హల్లెలూయా.